లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో 13వ వచనం నుంచి 35వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ అధ్యాయంలో రెండోసారి ప్రత్యక్షమయ్యారు. మొదటిసారి ప్రత్యక్షమవడాన్ని 4వ వచనంలో మనం చూస్తాం. సమాధి వద్దకు స్త్రీలు వెళ్లారు, సమాధి తెరవబడి ఉంది, దేవదూతలు కనబడతా ఉన్నారు, కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం కనిపించట్లేదు. దేవదూతల యొక్క సందేశాన్ని మనం చూడగలం. 5వ వచనంలో 4వ వచనం, ఇందును గురించి వారికి ఏమీ తోచకుండగా ప్రకాశమానమైన వస్త్రమును ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడి ఉండిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు, సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. కావున దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట, మనం గుడ్ ఫ్రైడే ఈస్టర్ సెలబ్రేషన్ గుండా వచ్చాం కాబట్టి కొన్ని మాటలు నేను ఈ ప్రాముఖ్యమైన ఘట్టాన్ని ఆధారం చేసుకుని మీ గమనాన్ని తీసుకురావడానికి కష్టపడతా ఉన్నా. యేసుక్రీస్తు ప్రభుని తొలి దినాల్లో నేను యేసయ్య దేవుడు అని పరిచయం చేసినప్పుడు నాకు యేసుక్రీస్తు ప్రభు హీరోలా కనబడలేదు, చాలా దీనుడిగా కనబడ్డాడు. ఆయన ప్రాణాన్ని ఆయనే కాపాడుకోలేనోడు, సిలువ మీద ఘోరంగా ఒంటి మీద పూర్తిగా బట్టలు కూడా లేకుండా ఉన్న ఆయన ఎట్లా దేవుడు అవుతాడు? ఆయన నాకెట్లా సహాయం చేస్తాడు? నాకంటే ఘోరంగా, నాకంటే దీనంగా కనబడుతున్నాడు కదా అనిపించి యేసుక్రీస్తు ప్రభుని నేను అంగీకరించడానికి అభ్యంతరపడ్డాను. కానీ సిలువ మీద ఉన్న యేసు కాదు, సమాధిని గెలిచిన యేసు, పునరుద్ధానుడైన యేసు, మరణాన్ని జయించిన యేసు, మరణపు గోతిని చీల్చిన యేసు, మరణపు రాతిని రద్దు చేసిన యేసు, ఆ యేసుక్రీస్తు ప్రభుని మనం నిజముగా గొప్ప హీరోగా, గొప్ప రాజుగా లేఖనాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. కావున ప్రియులారా, ఈ యమాన మార్గంలో కూడా ఇద్దరు శిష్యులు ఆయన తర్వాత జరిగిన సంఘటన కోసం వీరికేం అర్థం కావట్లేదు, విచిత్రం అనిపిస్తారు. ఆయనతో ఉన్నవారే ఈ విషయాలన్నీ విన్నారు, కానీ వారు నమ్మడానికి ఇది నమ్మశక్యం కాని సత్యం, ఇది ఎట్లా జరుగుతుంది, ఇది జరగకూడదు కదా, ఇదేమయ్యిందో అర్థం కాని అయోమయ స్థితిలో ఉంటే ప్రభు వారికి కనబడ్డాడు. వారికి కనబడి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళకి వివరిస్తా ఉన్నాడు, వాళ్ళకి అర్థం చేయిస్తా ఉన్నాడు, ఒక మాట జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. 24వ అధ్యాయం లూకాసు వార్త 24వ అధ్యాయము ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. 24వ అధ్యాయంలో 15వ వచనం, వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనిచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముకలే నిలిచిరి. వారిలో క్లోయోఫా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినాల్లో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరగవా అని ఆయన్ని అడిగాను. అందుకు ఆయన ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడని యేసును గుర్చిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయన ఎలాగో మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించుటమే. ఇదేగాక ఈ సంగతులు జరిగి నేడు 3 దినాలయ్యను, నేటికి 3 దినాలయ్యను. కాబట్టి 2వ అపియరెన్స్ లో కూడా ప్రభు ఎమ్మాను గ్రామానికి వెళ్తున్న మార్గంలో ఇద్దరు శిష్యునికి కలుసుకున్నప్పుడు ఆయన వాళ్ళకి సత్యం అర్థం కావడం కొరకు వాళ్ళతో మాట్లాడిస్తా ఉన్నాడు. వాళ్ళు అంటారు 21వ వచనం కీలకమైన మాట, శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన శక్తి కలిగిన ప్రవక్తగా ఉన్నాడు, అద్భుతాలు చేశాడు, అద్భుతమైన బోధలు చేశాడు, క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త. కాబట్టి ఈయన మా రక్షకుడు, మా విమోచకుడు, మేము ఎదురు చూస్తున్న మెస్సయ్య అని మేము అనుకున్నాం. కానీ మేము అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి, ఆయన సిలువేసి చంపేశారు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. 21వ వచనం, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుమి. మేమైతే ఆయన దగ్గర విడుదల కోరుకున్నాం. ప్రభునంద పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినాలు భూమి మీద ఉండిపోయి ఆ శిష్యులకు, ఆ 12 మందిని ముందు వారిని విశ్వాసంలో స్థిరపరచడానికి, వారు సత్యాన్ని ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవడం కొరకు వారితోటి ప్రభు మాట్లాడుతున్న మాటలు, ఆయన నిజమే విమోచించాలి, రక్షించాలి. కానీ క్రీస్తు విమోచించి రక్షించి పరిపాలన చేయడానికి ముందు మరొక కార్యం జరగాలని ప్రవక్తలందరూ ప్రవచించారు, మీరు వాటిని ఎందుకు ఆలోచించట్లేదు అని ఆయన వారితో మాట్లాడుతున్నాడు. 25వ వచనం, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పి, ఆయన మహిమలో ప్రవేశించడానికి ముందు శ్రమ పొందాలి అన్న ప్రవచనాల పరిస్థితి ఏంది? ఇశ్రాయేల్ విమోచిస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు, మాకు పొలిటికల్ కింగ్డమ్ ఇస్తాడు, అదే మీరు ఆలోచిస్తున్నారు. అయితే ఈ ఈ ప్రవచనాల పరిస్థితి ఏంటి అని ఆయన మాట్లాడుతున్నాడు. క్రీస్తు శ్రమపడి తర్వాత మహిమలోకి వెళ్ళాలి, మహిమకు ముందు శ్రమ గుండా వెళ్ళాలి అని ముందుగా చెప్పిన ప్రవచనాలు నెరవేర్పే తప్ప ఇదేదో అవుట్ ఆఫ్ కంట్రోల్లో, దేవుని కంట్రోల్ దాటిపోయి అవుట్ ఆఫ్ గాడ్స్ కంట్రోల్ ఏదో జరిగినట్టుగా మీరెందుకు భావిస్తున్నారు అని ప్రభువే వారిని ముందలిస్తా ఉన్నాడు. కాబట్టి 27వ వచనం, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనాలన్నిట్లో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. ముందు శ్రమ పొందాలి, తర్వాత మహిమలోకి వెళ్ళాలి, అని ప్రవక్తలందరూ రాశారు. మీరు మహిమ కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు, కానీ ముందుగా ఆయన చేయాల్సిన సిలువ కార్యం, ముందుగా ఆయన పొందాల్సిన శ్రమల కొరకు మీరు ఎందుకు ఆలోచించట్లేదు అని ప్రభువే వారికి అర్థమయ్యేలాగా ఈ విషయాలు బోధిస్తా ఉన్నారు. కావున ప్రియులారా, నేను ప్రాముఖ్యంగా మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్న మాట ఏంటంటే, ఈ కింద 3వ అపీరెన్స్ కూడా ఉంది, అది 36వ వచనంలో కనబడుతుంది. 3 సార్లు ప్రభు ప్రత్యక్షమయ్యారు. లూకాసువార్త 24వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 12వ వచనాల్లో సమాధి దగ్గర ఉన్న వారికి, స్త్రీలకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. తర్వాత 13వ వచనం నుంచి 35వ వచనం వరకు యమ్మాను మార్గంలో వెళ్తున్న వారికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. 36వ వచనంలో శిష్యులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. శిష్యులకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు వారితో మాట్లాడుతున్న మాటలో ఇదే విషయాలు మాట్లాడుతున్నాడు. ముందు రాయబడ్డ విషయాలే జరిగాయి, ఏదో అన్యాయపు తీర్పు కాదు, అన్యాయపు శిక్ష కాదు, ఇది ముందుగా నిర్ణయించబడ్డ కార్యం అని ప్రభు మాట్లాడుతున్నారు. 46వ వచనం, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుంచి లేచిననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది అని వారికి. 44వ వచనం, మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలన నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనాలు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమ పడాలి, తర్వాత పునరుద్ధానుడవ్వాలి, ముందు శ్రమ తర్వాత మహిమ అన్న విషయాన్ని 3 సందర్భాల్లో కూడా వారికి అర్థమయ్యేటట్లుగా చేశారు. కాబట్టి నేను మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్న మాట ఏంటంటే, పునరుద్ధానం చాలా అద్భుతంగా ఉంది. పునరుద్ధానం కన్నీళ్లు తుడిచింది, ఆనందాన్ని తీసుకొచ్చింది. పునరుద్ధానం చావు గోతిని ఓడించింది, మరణాన్ని ఓడించింది, మరణ భయాన్ని తీసివేసింది. పునరుద్ధానం అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అద్భుతంగా ఉంది పునరుద్ధానుడైన యేసు. ఆయన విమానం అక్కర్ లేకుండా మేఘాల్లో ప్రయాణం చేస్తున్నాడు. ఆయన మీద గురుత్వాకర్షణ శక్తి పనిచేయట్లేదు. తలుపులు వేసి ఉండగానే ఆయన ఇంట్లో ప్రవేశిస్తున్నాడు. ఆయన ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలనుకుంటే అక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు. ఆయన ఎప్పుడు అదృశ్యం అవ్వాలనుకుంటే అప్పుడు అదృశ్యం అవుతున్నాడు. వారు ఆశ్చర్యపడే రీతిలో ఆయన హ్యూమన్ లిమిటేషన్స్ అన్నిటినీ ఓవర్కమ్ చేసి శరీరానికున్న పరిమితులన్నిటినీ ఆయన ఓవర్కమ్ చేసి ఆయన నిజంగా వారిని ఎంత థ్రిల్ చేశాడు, ఎంత ఆశ్చర్యపరిచాడు. 40 దినాలు వారికి రుజువులు చూపించాడు. గ్లోరియస్ బాడీ అంటే ఏంటో, రిజరెక్షన్ యొక్క శక్తి ఏంటో మనం చాలా స్పష్టంగా ఈ పునరుద్ధానాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతా ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూసిన శిష్యులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి వారు రిజరెక్షన్ పక్కన పెట్టి, వారు రాబోయే జీవితాన్ని పక్కన పెట్టి, వారు భవిష్యత్తు జీవితాన్ని పక్కన పెట్టి కేవలం ఈ జీవిత కాలం కోసం మాత్రమే యేసుక్రీస్తు ప్రభుని వెంబడించినట్లుగా మనం చూడలేం. ఈ పేతురు ఎలాంటోడంటే, ఆడపిల్ల దగ్గర సైతం యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడు, నా గురువు అని చెప్పడానికి ధైర్యం లేనంత పిరికాయంలా కనిపించాడు. ఈ తోమా ఎలాంటోడంటే, 10 మంది కలిసి వచ్చి మేము చూసాము థామస్ అని చెప్పినా సరే అబ్బే నేను నమ్మను అన్న గొప్ప అవిశ్వాసులా కనిపించాడు. పిరుకోలు, పిరికి పందులు, భయస్థులు. పైగా అందులో ఒకడు నాకేం లాభం అని చెప్పి డబ్బుల కోసం ఆశ చూస్తూ డబ్బు కోసం ఏసే నమ్మేసినాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ముందుగా శ్రమ పొందాలి, తర్వాత మహిమలోకి వెళ్ళాలి, ముందుగా శ్రమ 46 వచనం, క్రీస్తు శ్రమ పడి 3వ దినాన లేవటం, క్రీస్తు శ్రమ పడి 3వ దినాన లేవటం, ముందుగా శ్రమ పడాలి తర్వాత మహిమలోకి వెళ్ళాలి అన్న సత్యాలు వారికి బోధించాడు. అవి వాళ్ళకి అర్థమయ్యాయి. ఎంత బాగా అర్థమయ్యాయి అంటే వంట పట్టాయి. కాబట్టి వారి జీవితాన్ని అపొస్తల కార్యాల గ్రంథంలో కూడా మనం చూడగలిగేది, వారు సుఖముల కొరకు పరిగెట్లా శ్రమ పడడానికి ఇష్టపడ్డారు. ఇదే 24వ అధ్యాయం లూకాసు వార్త 26వ వచనం, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని చెప్పి. శ్రమ తర్వాత మహిమ, శ్రమ తర్వాత పునరుద్ధానం, శ్రమ తర్వాత మహిమ, శ్రమ తర్వాత పునరుద్ధానం. క్రాస్ నెక్స్ట్ క్రౌన్, నాట్ క్రౌన్ నెక్స్ట్ క్రాస్. ఇక్కడ సిలువ రాబోయే జీవితంలో కిరీటం, ఇక్కడ సిలువ రాబోయే జీవితంలో సింహాసనం. అది యేసుక్రీస్తు ప్రభు చూపించాడు. కాబట్టి అపొస్తల కార్యాల గ్రంథంలో వీళ్ళ జీవన విధానం ఎట్లా ఉందంటే, వారి బోధ, వాళ్ళ జీవిత విధానం, వాళ్ళ బోధన ఎంత అద్భుతమైన రీతిలో వాళ్ళు కనిపిస్తున్నారంటే, అపోస్తుల యొక్క బోధన విధానం మనకు అర్థం అవ్వాలి. అపోస్తుల యొక్క బోధన విధానం అర్థం అవ్వాలి. వాళ్ళు ఏమని బోధిస్తా ఉన్నారు అపోస్తుల గ్రంథంలో నుంచి మనం చూడాలి. అపోస్తుల కార్యాల గ్రంథం 22వ వచనం, అపోస్తుల కార్యాల గ్రంథం 21, 22 కలిసి ఉన్నాయి. కాబట్టి యోహాను బాప్తిస్మిచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన వద్ద నుంచి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా, అండర్లైన్ చేద్దాం, ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి ఉండుట ఆవశ్యకమని చెక్కను. వారు ఏమంటున్నారంటే, ఆయన పునరుద్ధానుడయ్యాడన్న విషయాన్ని ఎరిగి సాక్ష్యం ఇచ్చేవాడై ఉండాలి. ఎవరిని నీ 12వ వ్యక్తిగా అపాయింట్ చేయాలి అన్న డిస్కషన్కి వచ్చినప్పుడు ఆయన పునరుద్ధానం మనకు అర్థం కావాలి. ఆయన పునరుద్ధానాన్ని నమ్మిన వారిగా ఉండాలి.
లేకపోతే కొనసాగడం కష్టం, సాధ్యం కాదు.
ఆయన ఏమన్నా ద గ్రేట్ అలెగ్జాండర్ లా ఉన్నాడా? గొప్ప చక్రవర్తి కాబట్టి మేము ఆ లెగసీని కంటిన్యూ చేస్తాము. ఆయన లోకంలో ఉన్నట్టుగా ఫ్రీడమ్ ఫైటర్ గాను, లోకంలో ఉన్నట్టుగా ఒక గొప్ప నాయకుడు గాను కనపడడంలో, రాజుగా కనపడడంలో, ఒక సాధారణమైన మనిషిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుని వారు ఇంత గంభీరంగా గుండెల్లో భద్రపరుచుకున్నారు, భుజాల మీద మోసుకెళ్లారు, సువార్తను ప్రకటించారు. ఏం చూశారంటే హీఈస్ ద రిజరెక్షన్, ఆయనే పునరుద్ధానం. యోహాను సువార్త 11:25 ప్రభు మాట్లాడాడు, ఐ ఆమ్ ద లైఫ్, ఐ ఆమ్ ద రిజరెక్షన్, నేనే నిత్య జీవం, నేనే పునరుద్ధానం, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు. ప్రభునందు పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాం, భూమి మీద మన కొన్ని అవసరతలు ఉన్నాయి. అవసరతలు తీరడమే ప్రధాన ఎజెండాగా పరిగెడతా ఉన్నాం. అందుకోసం చదువుకుంటున్నాం, అందుకోసం పనిచేస్తున్నాం, అందుకోసం తెలివితేటలు వాడుతున్నాం. ఎందుకోసం వివరణ అంతా, దేనికోసం మనం వివరణ చేస్తున్నామంటే కేవలం ఈ జీవితం కోసం, కేవలం ఈ జీవితం కోసం. యేసుక్రీస్తు ప్రభు దగ్గర కూడా వచ్చాం దేనికోసం అంటే కేవలం ఈ జీవితం కోసం. రిజర్వేషన్ కి అగెనిస్ట్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద మాట్లాడుతున్నట్టుగా యూట్యూబ్ లో పెడుతున్నప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, క్రైస్తవ మతం మాకు ఆహారం పెట్టారు, క్రైస్తవ మతం మాకు చదువుని చెప్పారు, క్రైస్తవ మతం మాకు విద్యను ఇచ్చారు, క్రైస్తవ మతం మమ్మల్ని గుళ్ళోకి రానిచ్చారు. అంతే, నిజంగా అది చేశారు, అంతేనా? 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 క్రైస్తవ మతం వాళ్ళు దానికోసమైనా ప్రాణాలు పెట్టారు, వాళ్ళు దానికోసమైనా వారి దేశాలు వదిలిపెట్టి భారతదేశానికి వచ్చారు, వారి దానికోసమైనా వారి పిల్లల్ని, వారి భార్యని సర్వస్వాన్ని కోల్పోయారు. ఏదో జనానికి భోజనం పెట్టడం కోసం, బట్టలు ఇవ్వడం కోసమా? కనీస అవసరతను తీర్చడంలో మన ప్రేమను వ్యక్తపరచాలి, సహాయం చేయాలి. లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్ అన్నది మన కమాండ్, ప్రేమించాలి. కానీ చాలా ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే రిజరెక్షన్, ఎటర్నల్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాల జీవితాన్ని దగ్గర పెట్టి చూసి, ఏసే నమ్ముకుంటే నాకు ఎంత డబ్బులు వస్తుంది అని బేరీ చేసుకుంటే, ఆయన దగ్గర డబ్బులు లేవు, నీకెట్లా డబ్బులు వస్తాయి? ఆయన దగ్గర ఇల్లు లేదు, నీకెట్లా ఇల్లు వస్తుంది? ఇల్లు ఇవ్వలేడు అంటే ఇవ్వగలడు, ఇవ్వడానికి మనసు లేదు. ఇస్తానన్నాడు యోహాను సువార్త 14:10, నా తండ్రి ఇంట మీకు నివాస స్థలాలు సిద్ధపరచి వెళ్తున్నాను, నేనుండు స్థలంలో మీరు ఉండేలాగా మళ్ళా వచ్చి పట్టుకుపోతాం తప్ప మీకు మాత్రం భూమి ఇల్లు కట్టించి ఇక్కడే కూర్చోబెట్టను అన్నాడు. మనం పరదేశులు, మన యాత్రికులు, మన పౌరస్థితి పరలోకం ముందు ఉంది, మనం ఈ లోక సంబంధం కాము. అపోస్తులకి పునరుద్ధానం దగ్గర ఏమర్థమైందంటే, ముందుగా శ్రమ పొందాలి, తర్వాత మహిమలో ప్రవేశించాలి. ముందుగా శిలువ మరణం పొందాలి, తర్వాత మహిమను పొందుకోవాలి. అది యేసుక్రీస్తు ప్రభు చూపించాడు. కాబట్టి వారు అపోస్తుల కార్యాల గ్రంథంలో అపోస్తులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సామ్రాజ్యానికి రాజులైనట్టుగా, అధికారులైనట్టుగా, బాగా గడించినట్టుగా, బాగా సుఖపడ్డట్టుగా మనం చూడలేము. మరేం చూడగలుగుతాం? స్టెఫన్ ని రాళ్లతో కొట్టి చంపారు, యాకోబు తల తెగి కింద పడింది, పౌలు భక్తుడిని నీరో చక్రవర్తి చిరఛేదనం చేశాడు, పేతుడిని తలకిందులుగా సిలువేశారు, తోమా చర్మం ఒలిచేశారు, సారీ తోమాను బల్లెలతో పొడి చంపేశారు, బర్తలోమేతో చర్మం ఒలిచేశారు. అదేంటది? యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నారుగా, యేసుక్రీస్తు ప్రభు అనుసరులుగా, అపోస్తులు కదా, లోకం వాళ్ళకి పట్టం కట్టాలిగా, లోకం వాళ్ళకి సింహాసనం వేయాలిగా. అది వాళ్ళు ఆశించలేదు, లోకం కూడా వాళ్ళకి అది ఇవ్వలేదు, లోకం నుంచి వారు దాన్ని ఆశించలేదు. మరి ఏం ఆశించారు? దేని ప్రకటించారు? దేనికోసం పరితపించారు? అపొస్తలుల కార్యాల గ్రంథం 2:23-24 పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు? తిరుగు పేతురు. ఆడపిల్ల దగ్గర కూడా ధైర్యంగా నిలబడలేనోడు. ఆ పునరుద్ధానం చూసిన తర్వాత, సత్యం అర్థమైన తర్వాత, ఆడపిల్ల దగ్గర కాదు, అందరి ముందు బాహాటంగా మాట్లాడుతున్నాడు. 23 చదివితే, దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయన లేపను. కాబట్టి దావీదు అంటున్నాడని చెప్పి దావీదు వాళ్ళు నమ్ముతున్న దావీదు కొన్న విశ్వాసాన్ని మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి 32వ వచనం 31వ వచనం క్రీస్తు ప్రాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను. యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షులం. ఆ యేసు తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన తండ్రి కుడిపార్శ్వం కూర్చున్నాడు. 33వ వచనం ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం తండ్రి వాళ్ళను పొంది మీరు చూచుచూ వినుచున్న దీన్ని కుమరించి ఉన్నాడు. ఆ యేసు 36 మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి. ఏం చూపించి వారిని యేసుక్రీస్తు ప్రభువు తిప్పుతా ఉన్నారు? రండి, ఆయన దగ్గర డబ్బులున్నాయి మీకు ఇస్తాడు, రండి ఆయన దగ్గర మహాత్మ్యం ఉంది మీకు ఇస్తాడు, స్వస్థతలున్నాయి మీకు ఇస్తాడు. అది చూపించట్లేదు. ఆయన మరణాన్ని జయించాడు, ఆయన మరణాన్ని జయించాడు. నీ మరణానికి పరిష్కారం యేసు, నీ భవితకి పరిష్కారం యేసు. ఆ యేసు తిరిగి లేచాడు, ఆ యేసు ప్రభువుగా ఉన్నాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానం గురించి వారు సాక్ష్యమిస్తున్నారు, ఆయన పునరుద్ధానం గురించి వారు సాక్ష్యమిస్తున్నారు. కావునప్పుడు ఇలారా, ఆ పునరుద్ధానం బోధ 3000 మంది బాప్తీసం తీసుకోవడానికి కారణమైంది. అందరికి ఉన్న ఆశదే హైందవ విశ్వాసంలో, ఇస్లాం విశ్వాసంలో అందరికి కావాల్సిన ముక్తి. మేం చేస్తే మా జీవితం బాగుండాలి, మా భవిత బాగుండాలి. ఇప్పుడు మా చేతిలో ఉంది మా జీవితం, రేపు మా జీవితం మా చేతిలో ఉండదు. కాబట్టి అది చక్కగా ఉండాలి, స్వర్గంలో ఉండాలి, నరకానికి వెళ్ళకూడదు. బాగుంది, అవగాహన బాగుంది. మార్గం ఎవరు, పరిష్కారం ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు ఆయన. ఆ బోధకి 3000 మంది బాప్తీసం తీసుకున్నారు, 3000 మంది బాప్తీసం తీసుకున్నారు. 3వ అధ్యాయంలో పేతురు యోహాను దేవాలయానికి వెళ్ళినప్పుడు వారు బోధిస్తా ఉన్నారు. ఏం బోధిస్తున్నారు? 3వ అధ్యాయం 15వ వచనం మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపెను, అందుకు మేము సాక్షులు. ఆ యేసు తిరిగి లేచాడు అనడానికి రుజువు ఏంటంటే, మీ కళ్ళ ముందు నిలబడ్డ ఈ మనిషి దేవాలయం దగ్గర పుట్టి కుంటోడు కదా, మీరు చూస్తున్నారు కదా, వీడి కాళ్ళు ఎట్లా వచ్చాయి? మా సొంత శక్తి, మా సొంత భక్తి కాదు, మేము నమ్మిన యేసు పునరుద్ధానుడు. ఆ పునరుద్ధానుడైన యేసు సర్వశక్తిమంతుడు. ఆ యేసు నామమే వీడికి స్వస్థత కలగజేసింది. ఆ యేసు సజీవుడు. 2వ అధ్యాయంలో వారు ఏం బోధిస్తున్నారంటే, ఇదేదో వీళ్ళు మద్యం దాగి మాట్లాడడం లేదు. ఆ యేసు వాగ్దానం చేశాడు పైనుంచి శక్తి పంపుతాను అని. ఆయన సజీవుడు కాబట్టి తన వాగ్దానం నెరవేర్చి ఆత్మదేవుని కుమరించాడు. ఆ ఆత్మశక్తితో వీళ్ళు మీ స్వభాషలో మాట్లాడుతున్నారు తప్ప కిక్కెక్కి కాదు. ఆ యేసు సజీవుడు అనడానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావడం కారణం అని చూపిస్తా ఉన్నారు. 3వ అధ్యాయంలో ఈ కుంటోడిని ఎవరు లేపగలరు? ఆ యేసు నామమే వీణి బాగు చేసింది. ఆ యేసు శక్తిమంతుడు, సజీవుడు అన్న విషయాన్ని బలంగా బోధిస్తున్నారు. ఆ బోధకి, ఆ బోధకి ఆధారాలకి 4000 మంది బాప్తీసం తీసుకున్నారు. 4000 మంది బాప్తీసం తీసుకున్నట్టుగా మనం 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడగలరు. 4వ అధ్యాయం 2వ వచనంలో వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుంచి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని పట్టుకొని కావల్లో ఉంచారు. అయితే 4వ వచనంలో నమ్మిన వారి కోసం రాయబడుతుంది, వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000. 3000 మంది 2వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో 5000 మంది బాప్తీసం తీసుకోవటం, ప్రభువును అంగీకరించడం మనం చూస్తున్నాం. 10వ వచనం మీరందరూ ఇస్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోవలసింది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లోంచి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఆ యేసు నామమే వీణ్ణి స్వస్థపరిచింది, మా భక్తి కాదు, మా శక్తి కాదు. ఆ యేసు సజీవుడు, ఆ యేసు పునరుద్ధానుడు. ఆ యేసును బట్టి నీకు నాకు విమోచన. వారు ఏమని ఆశపడుతున్నారంటే యేసు ద్వారా మాకు విమోచన కలుగుతుంది అని మేము ఆశపడ్డాం. మనం లూకాసు వార్తలో వాళ్ళు ఎదురు చూసిన దానికోసం చదువుతా ఉన్నాం. లూకాసు వార్త 24వ అధ్యాయంలో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, లూకాసు వార్త 24వ అధ్యాయము 21వ వచనం, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని నిరీక్షించాం, ఈయన ద్వారా మాకు విమోచన కలుగుతుంది అనుకున్నాం. కానీ ఆయనే చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగే విమోచన అది ఆ కొద్ది కాలానికి పరిమితమైనది కాదు. అది పొలిటికల్ ఫ్రీడమ్ కాదు, అది పొలిటికల్ ఫ్రీడమ్ కాదు, అది మనుషుల కబంధ హస్తాల నుంచి బయటకు రావడం కాదు. ఆయన కల్పించిన విమోచన ఎంత గొప్పదో మనం రోమిలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు సర్వలోకాన్ని విమోచించాడు, ఇశ్రాయేల్ ప్రజల్లే కాదు, ఆయన అందరిని విమోచించాడు. ఎట్లా విమోచించాడు, దేని నుంచి విమోచించాడు? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చాలా గంభీరమైన మాటలు రాయబడ్డాయి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 22వ వచనం నుంచి మనం చదివితే సృష్టి మొత్తం క్రియేషన్ కొరకు రాయబడుతున్న మాట. ఆ సృష్టి 20వ వచనం కూడా ఏలే అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుంచి విడిపింపబడి, సృష్టి కూడా విమోచన కొరకు ఎదురు చూస్తా ఉంది. సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రం పొందుదునను నిరీక్షణ కలదే స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వాడిని మూలముగా వెద్దపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. 23వ వచనంలో సృష్టియే కాదు, మనుషులు కూడా అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. సృష్టికి విమోచన కావాలి, మనుషులకు అందరికి విమోచన కావాలి. అందరికి విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు లోకానికి విమోచన ఇచ్చాడు. అదే రోగులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో రాయబడుతున్న మాట మనకు అర్థం కావాలి. 6వ అధ్యాయము 23వ వచనం, ఎలయనగా పాపం వల్ల సుచీతం మరణం, ఆదిలో పాపం వల్ల శాపం వచ్చింది, సృష్టి నేల శపించబడింది, క్రియేషన్ శాపానికి గురైంది. ఆదిలో చేసిన పాపాన్ని బట్టి పురుషులకు శాపం వచ్చింది, స్త్రీలకు శాపం వచ్చింది. బాండేజ్లోకి వెళ్ళాం, సాతాను కబంధ హస్తాల్లోకి వెళ్ళాం, వాడి మోసాల్లోకి వెళ్ళాం. అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. మరణానికి విరుగుడు యేసుక్రీస్తు ప్రభు నిత్య జీవాన్ని తీసుకొచ్చాడు. బానిస సంఖ్యలో ఉన్న వారిని విడిపించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన రక్తమాంసాల్లో పాలువాడాయను. కావున ప్రిల్లరా, మనం అపోస్తలకు అర్థమైన మాట పునరుద్ధానం, అది యేసుక్రీస్తు ప్రభు ప్రూవ్ చేసుకున్నాడు, అది మనం కూడా పొందుకుంటాము అన్న విషయాన్ని బలంగా బోధించారు. స్టెఫన్కు చచ్చిపోతాడు అన్న భయం లేదా, యాకోబుని చంపుతా ఉంటే అపోస్తలకు చచ్చిపోతాము అన్న భయం లేదా అంటే వారు చావుకు భయపడలా. పునరుద్ధానంలోకి వెళ్లాలంటే చావుగుండానే వెళ్ళాలి. అర్థం కావలసిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మరణం తథ్యం. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే చావు రాదు అని బైబిల్ చెప్పట్లా. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే చావు శాపంగా కాక వరంగా కనబడతాడు. మరణ భయం పోతుంది. మరణం తర్వాత ఏం జరుగుతుందో అర్థమవుతుంది. అపోస్తుల్లో చివరి వాడైన పౌలు భక్తుడు ఎందుకు అంత బలంగా ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను తీసుకెళ్లారు అంటే ఆయనకు అర్థమైంది, పునరుద్ధానం అర్థమైంది, ఆయనకు అర్థమైంది రాస్తున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనంలో ఆయన అంటాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చావు లాభం ఏంటి? చావు నష్టం కదా. యేసుక్రీస్తు ప్రభు చావు అంటే చెవులు మూసుకునే పరిస్థితిలో, చావు అంటే అది శాపం కాదు, అది వరం. దేవుడే నరులను మంటికి మారుస్తున్నాడు, దేవుడే నరులారా తిరిగి రండని పిలుస్తున్నాడు. ఆయన కలుసుకునే అవకాశం నేను అనుకుంటాను 33.5 సంవత్సరాలకే ఎగబడి ఎగబడి చనిపోవాలా? 60 సంవత్సరాల తర్వాత సిలువ ఎక్కొచ్చు కదా అంటే యేసుక్రీస్తు ప్రభుకు భూమి మీద మనసు లేదు. అపోస్తులు దేవుని కోసం ఎక్కువ కాలం బతికి సేవ చేయొచ్చు కదా, అంత రిస్కులో ప్రాణాలు పోగొట్టుకోవడానికి ప్రయాసపడాలంటే బ్రతకడానికి మనసు లేదు. వారు భూమి మీద చిన్న జీవితాన్ని కాపాడుకోవడానికి పెద్ద జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు కాదు, పెద్ద జీవితం కొరకు చిన్న జీవితాన్ని పెట్టుబడి పెట్టారు. ముందుగా శ్రమ పడాలి, తర్వాత మహిమలో ప్రవేశించాలి. ఎక్కడ సిలువ ఎత్తుకోవాలి అక్కడ సింహాసనం మీదకి వెళ్ళాలి. వారు ఒళ్ళు దాచుకున్న వారు కాదు. కాబట్టి పౌలు భక్తుడికి అర్థమైంది, బ్రతికానా పూర్తిగా యేసుక్రీస్తు ప్రభులాగా బ్రతుకుతాను. ఒక ఆయనతో మాట్లాడుతూ ఉన్నా, ఆయన హైకోర్టు అడ్వకేట్, చాలా ఆశతో ఉన్నాడు, చాలా ఆశతో ఉన్నాడు. నేను ఆయన అడిగాను, మరి యేసుక్రీస్తు మీరు బైబుల్ చదువుతున్నారా, మీరు బాగానే జాగ్రత్తగానే ఉంటున్నారా అన్న మాట దగ్గర, నేను బిలీవర్ని మాత్రమే, క్రైస్తవుని కాదు. ఎందుకు నేను క్రైస్తవుని కాదంటే క్రీస్తులాగా బతకడం నా వల్ల కాదు, నేను బతకలేను. కానీ యేసయ్యని నమ్ముతున్నాను, యేసయ్యని నమ్ముతున్నాను. క్రీస్తులా బతకడం నా వల్ల కాదు, ఆయనలా బతుక్కోవడం ప్రాక్టీస్ చేయకుండా, ఆయన పోలుకులోకి మనం మారకుండా, ఆయనతో యుగయుగాలు ఎట్లా ఉంటాం, ఎట్లా ఉంటాం? దశలోనికి మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం ఏం మాట్లాడుకుందంటే, ఆయన రాకడి యందు మీ శరీరం, మీ జీవం, మీ ఆత్మ నిందారహితంగా ఉండాలి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఆయన వచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వంటి వారిగానే మనం ఉండాలి. క్రీస్తు స్వారూపి మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే నాకు ప్రసవ వేదన కలుగుతుంది. సాధ్యం కాదంటే అవును, పేతురు అలాంటాడు, యేసుక్రీస్తు ప్రభు లాగే మారాడు, ఆయన స్వరూపంలోకే మారాడు. తోమ ఎలాంటాడు అవిశ్వాసి, పేతురు ఎలాంటాడు భయస్థుడు. వాళ్ళందరినీ మనం అపోస్తుల కార్యాల గ్రంథం ఎట్లా చూస్తున్నామంటే, వారిని చూసి క్రైస్తవులు అన్నారు. వారు పూర్తిగా రూపాంతరం చెందారు. తగునందు పిల్లరా, నేను ఈ ఎస్ఎఫ్జే పరిచర్య ఇట్లాగా సహవాసాలు కట్టి ప్రతిరోజు ఆరాధనలోకి నడిపించిన గల కారణం ఏంటంటే, మన ముందు చావు ఉంది, దాన్ని తప్పించుకోవడం మన వల్ల కాదు. మనకి బతకాలని ఆశ చాలా ఉంది, బతకడం ఎక్కువ కాలం బతకడానికి ఛాన్స్ లేదు. చిన్న జీవితం, ఆ చిన్న జీవితం, భయపెడుతున్న మరణం, ఈ రెండు మన ముందున్నాయి. కానీ మనకు తెలియాల్సిన సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు నీ బోటు వాడిగా నా బోటు వాడిగా ఈ లోకానికి వచ్చి ఆ చిన్న జీవితాన్ని మీద చిన్న జీవితాన్ని ఎట్లాగ సద్వినియోగం చేసుకోవాలో చూపించాడు, పెద్ద జీవితాన్ని ఎట్లా కైవసం చేసుకోవాలో చూపించాడు. మత్తయి 28వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడుతున్న మాట, ఆయన తగ్గించుకున్నాడు, సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. దేవుడు ఆయన హెచ్చించాడు, ప్రతి నామము కంటే పైనామాన్ని ఇచ్చాడు. చిన్న జీవితాన్ని ఎట్లా వాడుకుందాం? పౌలు అంటాడు, బ్రతికితే క్రీస్తు, బ్రతికితే క్రీస్తు. పేతురు యోహాను పట్టుకుని అడుగుతా ఉన్నారు, పేతురా ఎంత మాత్రం యేసయ్య నామమును బోధించావో నాలుగు కోస్తాం. పేతురు అంటాడు, సరే మీరు చంపితే దేహాన్ని చంపుతారు, మీరు దేహాన్ని చంపుతారు, మీకు భయపడితే ఒళ్ళు దాచుకుంటే ఆయన ఏం చేస్తాడు? బైబిల్ చెప్తా ఉంది, దేహమును ఆత్మను రెండింటిని కాలుస్తాడు, ఆయన రెండింటిని నరకంలో నశింప చేసేవాడు. మీకే ఇంత భయపడతా ఉంటా, ఆయనకి ఎంత భయపడాలి? మీరేం చేస్తారు చేసుకోండి, కానీ నేను మాత్రం ఆయనకి అవిధేయుడు కాలేను. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండలేము. ఏదో జీవితం చాలా బాగుంటుందని చెప్పి గంపడంత ఆశలతో జీవిత ప్రయాణం స్టార్ట్ అయితే జీవితంలో మూడో వంతు వెళ్ళిపోయింది. వెనక తిరిగి చూస్తే ఏమీ లేదు, ముందు చూస్తే గొయ్య, ఎప్పుడు పోతాం తెలియదు. మనం నమ్ముకునే విశ్వాసం మనకి అవిశ్వాసులకి తేడా అయితే తెసలోనికి మొదటి పత్రిక, తెసలోనికి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనకి లోకానికి తేడా అదే. 4వ అధ్యాయం 13వ వచనం, అందరూ చావు దగ్గర గుండెలు బాదుకుంటారు, అందరూ చావు దగ్గర బిక్కు బిక్కుమని బతుకుతా ఉంటారు. కానీ మనం మనకున్న ప్రత్యేకత ఏంటంటే, సహోదరులరా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము. నిరీక్షణ కలిగిన వారు మనం, నిరీక్షణ లేని వారం కాదు. వి హావ్ బ్లెస్డ్ హోప్. రేపేమవుతుందో మనకు తెలుసు, రేపేమవుతుందో లోకానికి తెలియదు. రేపు ఎక్కడికి వెళ్ళబోతున్నామో మనకు తెలుసు. రేపు మనకు అంధకారం కాదు, వెలుగు. రేపు మనకి దుఃఖం కాదు, దుఃఖం లేని రాజ్యం అది. ఈరోజు రెక్కాడితే తప్పు డొక్కాడదు. కోటి విద్యలు కూటు కోసం నానా అగపాటు, నానా అగచాట్లు, నానా పురాకులు. మనకు వాగ్దానం చేసిన జీవితం అది కాదు. ఆకలి లేదు, తప్పిక లేదు, దుఃఖం లేదు, వేదన లేదు. ప్రభువుతో ఉంటాం, సదాకాలం ఉంటాం, సూర్యుడి వలె తేజిరెల్లుతాం. ఆయన గుడారంలో మనం ఉంటాం. సాతాన్ లేడు, అక్కడ పాపం లేదు. బంగారు పవిత మిలీనియం, యుగ యుగాలు ప్రభుతో ఉండే జీవితం. ఆ పునరుద్ధానుడైన క్రీస్తును వారు చూశారు. ఆ పునరుద్ధాన క్రీస్తును వారు ప్రకటించారు. ముందుగా శ్రమ పడాలి, తర్వాత మహిమ పొందాలి. అవును, ఇస్రాయేల్ను విమోచించువాడు ఈయన. అవును, ఆయన ఇస్రాయేల్నే కాదు, అందరిని విమోచించాడు. దేని నుంచి? పొలిటికల్ క్లచెస్ నుంచి కాదు, స్లావరీ నుంచి కాదు, సిన్ నుంచి, సిన్ యొక్క కాన్సిక్వెన్సెస్ నుంచి రక్షించాడు. పాపం అది ఎంత భయంకరమైనది, పరిశుద్ధ దేవునికి దూరం చేసేది. పాపం పరిశుద్ధ పట్టణానికి దూరం చేసేది. పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు, పాపానికి పరిహారం చేశాడు. ఇస్రాయేల్నే కాదు, సర్వలోకాన్ని విమోచించాడు. లోక పాపాలు మోసుకొని పోవు, దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. పౌలుకు తెలుసు తను చంపుతారని, చస్తామన్న విషయం కూడా తెలుసు. కానీ చావు లాభం, ఎంత త్వరగా చంపితే అంత త్వరగా నా ప్రమోషన్ నేను తీసేసుకుంటాను. ఎన్నడు చావు కోసం భయపడలా, చస్తున్నాం బిక్కు బిక్కుమంటూ, ఎప్పుడు చేస్తామో తెలియదు అన్నట్టుగా. మనం నిరీక్షణ కలిగిన వారు, నిరీక్షణ లేని వారు వలె దుఃఖపడటం కాదు. మనం నిరీక్షణ కలిగిన వారు అని అంటాడు. నేను ముగిస్తా ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం, అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందనో నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్య ఇరుకును పడి ఉన్నాను. వెళ్ళాలి అన్న ఆశ ఉంది, నేను వెళ్ళిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటో అన్న బెంగం ఉంది. వెళ్తే నాకు లాభం, ఉంటే మీకు లాభం. వెళ్ళాలి అని నాకుంది, ఉంటే మీకు ఉపయోగం కదా అని ఉంది. రెండింటి మధ్య ఇరుకును పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలన ఆశ ఉంది, అది నాకు మరీ మేలు. అయినా నేను శరీరం మందు నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి మరీ అవసరమై ఉన్నది. ప్రభునందు పిల్లారా, మనం ఎంతకాలం ప్రభు మనకు అవకాశం ఇచ్చాడో అంతకాలం మనం ఉండాలి. ఎవరి కోసం? మన కోసం కాదు, మన చుట్టూ ఉన్న సమాజం కోసం, మారు మనసు లేని వారి కోసం, నిరీక్షణ లేని వారి కోసం, ధైర్యం చెడిన వారి కోసం. జీవితం అంటే అర్థం కాక అబద్ధాన్ని నమ్ముకొని, మోసాన్ని నమ్ముకొని, మోసంలో బ్రతుకుతున్న వారి కోసం ప్రార్థన చేయాలి. మనం ఉన్న ప్రాంతాల కోసం వాళ్ళని రీచ్ అవ్వాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, సత్యం చెప్పాలి ప్రేమతో. వారి ప్రార్థన ద్వారానే వాళ్ళ హృదయాలు తెరవబడేవి, ఆయన హృదయాన్ని తెరవాలి. కావున ప్రియులారా, మనం దేవుని వాక్య వెలుగులో యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని చూస్తున్నాం, ఆయన పునరుద్ధానాన్ని చూస్తున్నాం. దాని యొక్క ప్రభావం అపొస్తల మీద ఎలాగుందో చూస్తున్నాం. ఆ పునరుద్ధానం మీదే ఈ పరిచర్య కట్టుబడి కొనసాగాలి. పునరుద్ధానపు జీవితం, రాబోయే జీవితం, మరణం లేని జీవితం, శాశ్వతమైన జీవితం, దాని మీదే మన జీవితాలు కట్టుకోవాలి. అపొస్తల కార్యాల గ్రంథంలో ఆది సంఘం ఎట్లాంటి అవగాహనలోకి వచ్చారో ఆ మాట నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అపొస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయంలో అపొస్తల బోధ బాగుంది వినడానికి అన్నట్టుగా అనుకోలా, వారు దాన్ని ప్రాక్టీస్ చేశారు. 4వ అధ్యాయం 33వ వచనం, ఇదియుగాక అపొస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యమిచ్చిరి. వాళ్ళు చెప్పిన బోధ ఎంత బాగా వాళ్ళ జీవితంలో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందంటే 34వ వచనం, భూమిలైనను
ఇండ్లైననో కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వల్ల తెచ్చి అపోస్తల పాదాల వద్ద పెట్టుచూ వచ్చిరి. వారు భూమి మీద ఆస్తులు అమ్ముకుంటున్నారు, నిశ్చత్వంలో ఆస్తులు సంపాదించుకుంటున్నారు, భూమి మీద లగేజ్ తగ్గించుకుంటున్నారు. ఆత్మీయ జీవితం బాగుండాలంటే ఇహలోపు జీవితంలో కూరుకుపోకూడదు. ప్రమాదం. మనం మితంగా ఉండాలి. మనం కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తుతో కూడా మీరు లేపబడ్డవారైతే పైన వాటిని వెతకండి. అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుని రాజ్యం ఉంది, అక్కడ దేవుని సింహాసనం ఉంది, అక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడు, అక్కడ దేవదూతలు ఉన్నారు, అక్కడ మరణం లేదు, అక్కడ సాతాను లేడు, అక్కడ పాపం లేదు, అక్కడ పాపం లేదు. పునరుద్ధానపు వెలుగులో మన జీవితాలు కొనసాగించాలి. కావునప్పుడు ఇలారా పునరుద్ధానుడని యేసును ఆరాధించడానికి వచ్చాం. భూమి మీద రిక్తుడుగా దాసుడుగా ఉన్నాడు పునరుద్ధానుడైన ప్రభు, సర్వాధికారిగా ఉన్నాడు. ఆయన సిలువ ద్వారా మహిమలోకి వెళ్ళాడు, ముందుగా శ్రమపడి మహిమలోకి ప్రవేశించాడు. ఆయన మనకు అదే అడుగుజాడులుంచాడు, ప్రభు కొరకు శ్రమ పడదాం, లోకం కొరకు శ్రమ పడదాం, నశించిపోతున్న వారికి శ్రమ పడదాం, అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం, సిలువనెత్తుకుందాం. ఆయన మనకు నేర్పించిన మార్గం అదే, మనకు చూపించిన బాట అదే, వేరే మార్గం లేదు. మత్తయి సువార్త బైబిల్ స్టడీ చేస్తా ఉన్నాం కదా, 16వ అధ్యాయం ఆ ఒక్క మాట చూపిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు 24, 25వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనా నన్ను వెంబడింపు కోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి, నువ్వెలా నీకేం కావాలో చెప్పు, ఎవరిని ఇస్తానంటలా, డినై యువర్ సెల్ఫ్, నాది అన్నది చావాలి, స్వార్థం చావాలి, అహం చావాలి, డినై యువర్ సెల్ఫ్, తన సిలువను ఎత్తుకోవాలి. కిరీటాలు కాదు, సిలువ ఎత్తుకో, ఉపేక్షించుకో, నన్ను వెంబడించు. 25వ వచనం, తన ప్రాణాన్ని రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకును. పెట్టుబడి పెట్టాలి జీవితాన్ని, తలాంతను పెట్టుబడి పెట్టాలి, ఆరోగ్యాన్ని పెట్టుబడి పెట్టాలి, అధికారాన్ని పెట్టుబడి పెట్టాలి. ఏది నీకు ఇచ్చాడు దాన్ని పెట్టుబడి పెట్టి, ఎంత ఇచ్చాను, 5, ఎంత సంపాదించు, 5కు 5 బలా. ప్రభు ఇచ్చింది మన కోసం కదా, ఆయన కోసం. నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకోవడం, ప్రభునందు పిల్లగా వినుకోండా. సబ్ డివిజన్ కోసం ప్రార్థన చేద్దాం, పోలీస్ కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం, ఇతర శాఖల కొరకు ప్రార్థన చేద్దాం, నామకార్థంగా నులివెచ్చగా ఉన్న సంఘం కోసం ప్రార్థన చేద్దాం, అంధకారంలో చీకట్లో ఉన్న లోకం కోసం ప్రార్థన చేద్దాం. ముందుగా శ్రమ పడదాం, తర్వాత మహిమలో ప్రవేశిద్దాం. అతి కృపా ప్రభు మనందరికి అనుగ్రహించను గాక. ఆమేన్.